పంచుకోలేదు. నేను అరిహత్ వర్గాల గురించి చెప్తూ వస్తున్నాను. కామం, క్రోధం, లోభం, మోహం, మతం, మత్సరం. అందులో కామాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది, రెండవ శత్రువు. అది అంటే శత్రువు, ఈ ఆరు మంది శత్రువుల్లో ఒక శత్రువు గురించి తెలుసుకున్నాము. ఆ శత్రువుతో ఎలా యుద్ధం చేయాలి కూడా చెప్పాను, ఎలా జయించాలి అని కూడా చెప్పినాను. ఇప్పుడు రెండవ శత్రువు మా ముందున్నాడు. వాడు భయంకరుడే. వాడి పేరు క్రోధం అని అంటారు, కోపం అని అంటారు. దీని గురించి వివరంగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సామాన్యంగా అందరిలో చాలా ఎక్కువ తక్కువ కలబట్టుకునే ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సామాన్యంగా దీన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎక్కువ ఎక్కడ ప్రదర్శిస్తారంటే స్వామి ఉండే గేట్ దగ్గర ప్రదర్శిస్తారు. వాళ్ళ లోపల వీడరు అక్కడ ఇష్టమున్న లేకుండా ఓపిక నశించి క్రోధం అనేది విజృంభిస్తుంది. వాలంటీర్ని చీలుస్తామా, కొడదామా, కొరుస్తామా, అదే క్రోధం. ఇది ఒక శత్రువు అని అంటారు. తన కోపమే తన శత్రువు, అందరికీ తెలిసింది. శాంతం కావాలి, ఒక బంధువులా కాపాడుతుంది అది. సంతోషం ఎక్కడుంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది, దుఃఖం ఎక్కడుంటుందో అక్కడే నరకం ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క నిజమైన గుణం కాదు ఈ క్రోధం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టాంబం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అంటూ ప్రత్యమ సుమతి పెద్దల మాట. మరి దీని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పుట్టుకతో తీసుకుందాం. దీన్ని క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఉత్తరం గీతాచార్య చెప్తారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన విహ వైరీణం. వీళ్ళిద్దరూ కలిసి వస్తారట. కామము క్రోధం ఎక్కడి నుంచి అంటే రజోగుణము నుంచి వస్తారట. మనిషికి మూడు గుణాలు ఉన్నాయి. ఒకటి సత్వగుణం, రెండు రజోగుణం, మూడు తమోగుణం. మూడు ఉన్నాయి. సత్వగుణంతో రాదది, తమోగుణంతో కూడా రాదు. రజోగుణం నుంచి రెండు ఉద్భవిస్తాయి, కామము మరియు క్రోధము అని. ఇవి రెండు చాలా చెడ్డవి, భయంకరమైనటువంటివి. వీటిని జయిస్తే గాని ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయలేదు సాధకుడు. అందువల్ల సత్వగుణాన్ని తెలుపు వర్ణానికి, రజోగుణాన్ని ఎరుపు వర్ణానికి, తమోగుణాన్ని నలుపు వర్ణానికి వర్ణించారు పెద్ద. ఎట్లంటే హిందీలో తులసి రామాయణం అని చాలా ప్రసిద్ధి. తులసీదాస్ అన్నటువంటి మహాత్ముడు రాశాడు. ఆ రాసే సందర్భంలో ఒక సంఘటన జరిగిందట. తులసి రామాయణం రాస్తున్నాడు, హనుమంతుడు లంకలో ప్రవేశించినాడు, చాలా సుందరమైనటువంటి ఉద్యానవనాల్ని దర్శించినాడు, ఎత్తైన గోడలతో కూడినటువంటి భవనాలను చూశాడు, సుందరమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి పుష్పములను చిలకించినాడు అని రాస్తూ పోయినాడు. ఎక్కడ రామనామం జపింపబడుతుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు అని ప్రతీతి. ఇది రాసేశాడు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసుకుని వస్తున్నాడు. వచ్చి మరల రామాయణం రాసేదానికి కలం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆంజనేయుడు వచ్చాడు. లేచి నిలబడి నమస్కారం చేశాడు. తులసీదాస్ గారు, మీరు రామాయణం రాస్తున్నారు, నా గురించి రాశారు, లంకలో హనుమంతుడు ప్రవేశించినాడు, పెద్ద పెద్ద భవనాలను చూశాడు, సుందరమైన ఉద్యానవనాలను తిలకించినాడు అని రాశారు, చాలా సంతోషమే. అయితే అందులో తెల్లటి పుష్పములను చూశాడు అని రాశాడు, రాశారు మీరు. నేను తెల్లటి పుష్పాలు చూడలేదు, ఎర్రటి పుష్పాలు నేను చూసింది, తప్పు రాశారు, తిద్దండి. తులసీదాస్ ఆలోచన చేశాడు. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుని పుస్తకంలో అసత్యం నేను ఎప్పటికీ రాయను, తెల్లటి పుష్పాలు అని చెప్పి ప్రేరేపణ చేయించినాడు నా దేవుడు శ్రీరాముడు, కాబట్టి తెల్లటివే మీరు చూసినారు అని. ఏమయ్యా నీకు పిచ్చి పట్టింది, లంక పోయింది నేల నువ్వా? నేను పోయినాను, నేను కళ్ళారా చూసినాను, నీవు లంక ఎక్కడుందో తెలీదు, నీవు సముద్రం దాటలేదు చేయలేదు, ఇంత అన్యాయంగా నా ఎదురుగా జరుగుతుంది రాసినావు కదా నువ్వు, దీన్ని తిద్దుతావా లేదా? మార్చిరా ఎరటి పుష్పాలు. నేను రాయను అని చెప్పి ఆయన నేను చెప్పింది, నేను రాసింది కరెక్ట్ అని, ఆయన నేను చూసింది కరెక్ట్ అని ఆయన వాదోపవాదం జరిగింది. వాళ్ళకు మధ్యవర్తి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? ఇంకా శ్రీరామచంద్రుడే దిగల, శ్రీరామచంద్రుడే దిగినాడు. ఏమి ఇట్లా వాదించుకుంటున్నారు మీరు? స్వామి, లంకకు నేను వెళ్ళాను, నేను చూశాను ఎర్రటి పుష్పములు, కనులారా చూశాను, తెల్లటివని ఏం రాస్తున్నాడు? తులసీదాస్ నడితే, స్వామి మీ ప్రేరణ కలిగింది, ఇది నిజమే సత్యమైన మాటనే నేను దీంట్లో రాసిన, అసత్యం దీంట్లో ఏమీ లేదు, మీరే దీన్ని న్యాయం చెప్పండి అంటే శ్రీరామచంద్రుడు ఏం చెప్పారంటే తులసీదాస్ రాసిందే కరెక్ట్ అది. స్వామి నేను చూశాను, నేను నా కళ్ళే కళ్ళతో చూశాను కదా అని చెప్పి వీళ్ళు ప్రారంభం చేసినాడు హనుమంతుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట అన్నారు, ఆంజనేయ నువ్వు లంకకు పోయావు, నువ్వు చూశావు తెల్లటి పుష్పాలని, అయితే నీకు ఎర్రగా కనబడినాయవి ఎందుకు స్వామి? నీలో రావణుణ్ణి రావణ పరివారాన్ని ఎప్పుడు చంపి సర్వనాశనం చేస్తామని చెప్పి కోపము ప్రకోపమైపోయింది, ఆ క్రోధం, ఆ క్రోధంలో అదంతా ఎర్రగా కనబడింది నీకు, ఆ క్రోధం యొక్క మహిమ ఆ రీతిగా ఉంది, నీ తప్పేం లేదు అన్నాడు. అందువల్ల కోపం ఎక్కువైతే కళ్ళు ఎర్రగవుతాయి అని అంటారు. ఏం కళ్ళు అంత ఎర్ర చేసుకుని మాట్లాడతావు అని అంటుంటారు, అంటే మనకి స్టార్ట్ అయింది కోపం అని అర్థం. సామాన్యంగా మా ఆశ్రమంలో కొట్లాడే వాళ్ళు చూస్తా ఉంటే చాలా మంది ఉన్నారు, వాలంటీర్స్ లో కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందరూ లేరు, కొంతమంది ఉంటారు, వాళ్ళు నిదానంగా తగ్గించుకుంటారు, మాటెత్తే కోపం వస్తుంది, కరెక్ట్ కొట్టేస్తారు కొంతమంది. మరి ఏం చేయాలండి, మనిషి యొక్క నిజమైన గుణమా ఇది? కోపం మనిషి యొక్క గుణం కాదు. మరి ఏ మనిషి యొక్క గుణం? శాంతం. శాంతమే జనులను జయమునందించును, శాంతమునని గురుని జాడ తెలియదు, శాంత భావమయమ చర్చింపలేమయా విశ్వదాదిరామ వినురవేరు. మనిషికి జయాన్ని కలిగించేది ఏది అంటే శాంతమే. గురువుని యొక్క అంతం జాడ గుట్టు ఆ మార్గము తెలిపేది శాంతమే. దాని యొక్క మహిమ ఇంత అంత చెప్పడానికి సాధ్యం కాదు. అందుకే గురుదేవుడు కూడా ఏం రాశారంటే, శాంతమే సద్గురుని మంత్రముగా బహు ఇంతయున్నది అంతరంగము చూపుచున్నదిరా. మనిషి యొక్క అంతరంగాన్ని చూపేది ఏది అంటే వాణిలో వెలిగినటువంటి శాంత స్వభావమే. అందువల్ల మనం కూడా జీవితంలో క్రోధాన్ని విడిచిపెట్టి శాంతముతో శాంత స్వరూపులై జీవితాన్ని సాగించవలసి ఉంటుంది. శాంతం ఎప్పుడైతే వస్తుందో మనలో ఒక అణకువ ఓపిక వస్తుంది. ఖురాన్ కూడా ఇదే మాట చెప్తారు. సూర అల్బకరాలో ఒక శ్లోకం ఉంది, దేవుని దగ్గర సహాయాన్ని వేడు ఇవి రెండు ఆధారంగా పెట్టుకుని అని నిన్న. ఓ సత్య విశ్వాసులారా, యా అయ్యుహల్లజీన ఆమను ఎట్లా వెనకల్లా, రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆధారంగా పెట్టుకుని వెనుక సహాయాన్ని. ఒకటి శాంతం, సబర్. రెండవది సలాత్, ప్రార్థన. ఒకటి శాంతము, రెండవది ప్రార్థన. వీటిని ఆధారంగా పెట్టుకుని దేవుని సహాయాన్ని వేడు, దేవుని సహాయం దొరుకుతుంది అని. చాలా మంది నమాజ్ చదువుతారు, శాంతమే లేదు, అశాంతితో చదువుతారు. మొదట నమాజ్ చదవండి అనలేదు, మొదట శాంతం అని చెప్తారు. అయ్యల్లజీన ఆమను స్థయీను సబరి వస్తలాది, శాంతము మొదట కావాలి, తర్వాత నమాజ్ కావాలి. వీళ్ళు శాంతం ఎదురుగొట్టేసినారు, నమాజ్ పట్టుకున్నారు, ఇచ్చలేదు అంటాడు దేవుడు. అందువల్ల శాంతాన్ని మొదట పెంపొందింప చేసుకోండి, తర్వాత ప్రార్థన చేయండి, అప్పుడు గురువు యొక్క దేవుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా దొరుకుతుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు పెద్దలు, అంటుంటారు. నోరు బాగుంటే నోరు బాగుంటుంది, శాంతంతో నిదానంగా మాట్లాడేది నేర్చుకుంది. లిటిల్ డీడ్స్ ఆఫ్ కైండ్నెస్, లిటిల్ వర్డ్స్ ఆఫ్ లవ్ హెల్ప్ టు మేక్ అర్త్ హ్యాపీ లైక్ ది హెవెన్ అబౌవ్. భూమిని స్వర్గంగా మార్చేదానికి రెండు కావాలండి. Little deeds of kindness, little words of love, dayato kodinatuvanti karyalu, premato kodinatuvanti matalu, ivu rendu unte daggara unte bhoomini oka swarganga marchavachchu. Entha mandilo unnayi ivu rendu. Anduvalla mukhyanga jeevithamlo kavalasindi shantham. ఒకప్పుడు ఏం జరిగిందంటే, దేవతలతో రాజులు యొక్క చాలా అల్లాడిపోతున్నారు. అటువంటి సమయంలో వీళ్ళంతా పోయి విష్ణుదేవుని మొరబెట్టుకుంటారు. స్వామి, మాకు రాజే లేదు, రాజ్యాన్ని పరిపాలన చేయాలా, ముక్కోటి దేవతలు ఉన్నారు, వీళ్ళని పరిపాలన చేయాలంటే ఒక నాయకుడు, ఒక రాజు అనేవాడు కావాలా, మీరు ఎవరైనా ఒకరిని ఏర్పాటు చేయండి. సరే, దీనికి యోగ్యులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అంత ఫిల్టర్ చేసి చేస్తే ముగ్గురు నిలబడతారు. ఒక ముగ్గురే ఎవరు వాళ్ళు? వాయువు, రెండవ ఆయన అగ్ని, మూడవ ఆయన ఇంద్రుడు. వీళ్ళు ముగ్గురికి వస్తుంది. వాళ్ళు వీళ్ళు రికమెండ్ చేసి వీళ్ళు నిలబెడతారు. వీళ్ళు ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఆ బరువు బాధ్యత విష్ణువుకు అప్పగిస్తారు. విష్ణు ఆలోచన చేసి, సరే ఈ స్థానానికి ఇంద్రుడు అర్హుడు కాబట్టి ఇంద్రుడిని రాజుగా చేయండి, ఇంద్రుడిని పట్ట కట్టేసి సింహాసనం మీద కూర్చోబెట్టేసి. ఇంకా వాయువు అగ్ని ఇది చూసలేదు. ఏ విషయంలో మేము ఈ పనికిరాని ఇంద్రుని కంటే తక్కువ వాళ్ళం? మేము దీనికి చెండాడతాం. మేము మాకు ఇంత అవమానం చేశారు, ముక్కోటి దేవతలు ఎదురు ఇంత అవమానం జరిగింది మాకు అని చెప్పి వాయువు కింద పైన ఎగరలాడుతున్నాడు. వాయువు అంటాడు, అసలు మూడు లోకాల్లో నేను లేకపోతే మనిషి బ్రతికేకే సాధ్యం కాదు కదా, జీవన ఆధారం కదా, నన్ను ఆధారం చేసుకునే ఈ జీవులన్నీ బ్రతుకుతున్నాయి కదా, నాకు కాదు ఇంద్రునికి ఇచ్చారు కదా. జనులకు పంటలు కావాలా, పంటలు రాకుండా నిమిషంలో చేస్తాను నేను. ఆ మేఘాలను తలుకపోతే అయిపోయి అక్కడ వర్షమే రాదు, పంటలు ఏం పండించుకుంటారు మీరు? అగ్ని అంటాడు, ప్రతి మనిషికి నేను అందుబాటులో ఉన్నాను, నా సహాయం కానీ కావాలి. పెద్దవాళ్ళు ఋషులు మునులు యజ్ఞ యాగాదులు చేస్తే నేను లేకుండా చేయలేరు. ప్రతిరోజు ప్రతి ఇంటిలో నా అవసరం ఎంతైనా ఉంది. అటువంటి నన్ను విడిచిపెట్టి ఈ ఎందుకు పనికిరాని ఇంద్రునికి ఇచ్చారు కదా ఈ అధికారం. సరే, వీళ్ళు గుణపాఠం నేర్పాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. భయంకరమైన అగ్ని బయలుదేరింది, దానికి వాయువు తోడైంది, గాలి తోడైంది. ఎక్కడ చూస్తే మంటలు, ఎక్కడ చూస్తే మంటలు, ముల్లోకాలు గడగడలాడుతున్నాయి. ఈ దేవతలంతా పోయి మళ్ళీ విష్ణువు వేడుకుంటారు, స్వామి ఇట్లా అమ్మ అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ కోపం వచ్చేసింది, ఏం చేస్తారు మీరు? సరే, మా వాళ్ళిద్దరిని పిలిపించిన, మాకు ఇంత అర్హత ఉంది, యోగ్యత ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మమ్మ గాక నీవు ఎట్లా ఇస్తే కాబట్టి మా చూడు, మా కడాక చూడు అని చెప్పి మా ప్రతాపం చూపించాం. విష్ణు ఒక మాట అంటారు, మీరు శక్తివంతులని నాకు తెలుసు, మీలో గొప్ప బలం ఉంది కూడా నాకు తెలుసు. మరి ఎందుకు మాకు అధికారం ఇవ్వలేదు, ఆ రాజు యొక్క స్థానాన్ని మాకు ఇవ్వలేదు? ఇష్టమంటే మీలో మేము పెద్దవాళ్ళు అనే అహంకారం ఒకటి, రెండవది చిన్న చిన్న విషయాలకు మీకు కోపం వస్తా ఉంది. ఎవరి దగ్గర కోపం ఉందో, ఎవరి దగ్గర అహంకారం ఉందో, అటువంటి వాడు నాయకుని స్థానానికి, రాజస్థానానికి యోగ్యుడు కాడు. ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు పరమ శాంత స్వరూపుడై ఉండాలి. అదే ఒక దివ్యమైన మంత్రంగా నేను ప్రపంచంలో అంతా చాటినాను. శాంతి ఒక శాంతం యొక్క మహిమ మురులలో, మహానుభావులలో ఇది నివాసం చేసేదానికి ఏర్పాటు చేసినాను. కాబట్టి శాంతం ఆ ఇంద్రియంలో కనబడింది కాబట్టి వానికి అది పెట్టాను. శాంతం ఎవరి దగ్గర ఉంటుందో అష్టసిద్ధులు వానికి వశమై ఉంటాయి. సమస్త ప్రపంచము వానికి జోహార్లు అర్పిస్తుంది, తల వంచుతుంది. అటువంటి శాంత స్వభావము వాయువు అగ్నిలో లేదు కాబట్టి మీకు ఆ స్థానం ఇవ్వలేదు. ఎప్పుడు వాళ్ళు తల వంచుకున్నారు కాబట్టి ఈ కోపం చాలా చెడ్డది, శాంతం చాలా మంచిది, దీన్ని అలవాటు చేసుకుందాం. ఈ కోపాన్ని అథవా క్రోధాన్ని నాలుగు రీతిలుగా చెప్తారు, నాలుగు విధాలుగా ఉంది. ఈ కోపం ఎట్లా ఉంది అంటే ఒక ఇనుప వస్తువు మీద గీచిన గీటిలా మాదిరిగా ఉంటుంది. రెండు, ఒక రాతి మీద గీచిన గీత మాదిరిగా ఉంటుంది. మూడు, ఒక ఇసుక మీద గీచిన గీత మాదిరిగా ఉంటుంది. నాలుగు, నీటి మీద గీచిన గీతలాగా ఉంటుంది. నాలుగు విధాలుగా ఈ క్రోధం ఉంటుంది. ఇనుప వస్తువు మీద ఏమైనా గిరిగిస్తే శాశ్వతంగా ఉంటుంది అది కోదు. తమోగుణం ఎవరిలో అధికంగా ఉంటుందో అటువంటి కోపం, ఇటువంటి సంబంధమైనటువంటి కోపం శాశ్వతంగా వాళ్ళు ఉంటుంది. కూర్చున్న కష్టమే, నిలబడిన కూర్చుని వాళ్ళు పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు వాళ్ళు కోపం ఉంటుంది. చెప్పినట్లు విన్న కష్టము, వినుకున్న కష్టం సామాన్యంగా అక్కడక్కడ వాళ్ళు కనబడుతుంటారు. ఇనుప వస్తువు మీద గీసిన గీరలాగా ఉంటుంది. సామాన్యం కొంతమంది ఆఫీసర్లు చూస్తుంటాం, ఎప్పుడూ ముఖం చిట్లించుకుని ఉంటారు. ఆఫీసర్లు చాలా అపరూపం, ఎప్పుడు నవ్వుతారేమో, భార్యాపిల్లల దగ్గర నవ్వుతారో లేదో. అధరము కదలి కదలక మధురములైనట్టి మాటలుడిగి మౌన వ్రతుడు, అధికారి రోగ పీడితుడు, బలిరాంతక శవము చూడ పాపము చూడు. ఈ పెదవులు కూడా కదిలించి మాట్లాడక కూడా ఇష్టపడు. ఇట్లు చూస్తుంటాడు, ఇట్లు చూస్తుంటాడు, ఇట్లు చూస్తుంటాడు. మధురములైనట్టి మాటలు కావాలి, ఉడిగి అవి లేవు, నశించిపోయినట్టు మౌనంగా ఉంటాడు, దర్పంగా ఉంటాడు. ఏమో ప్రపంచాన్ని నేనే పరిపాలన చేస్తున్నానేమో, నేనే పోషిస్తున్నానేమో అనే ధోరణిలో ఉంటాడు. బెదిరిస్తూ ఏమో చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి దైవం వెనుక నుంచి కిక్ కొట్టిందంటే మూడు పల్టీ కాదు, మున్నూరు పల్టీ కొట్టాడు. కాబట్టి ప్రేమ కావాలి, మధురములైన మాటలు కావాలి, సంతోషం కావాలి. ఈ కోపం వద్దు, ఈ క్రోధం వద్దు. ఈ ఇనుప వస్తువు మీద గీచిన గిరి మాదిరిగా కొంతమందిలో ఈ క్రోధం పారంభమైనట్టుగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో రాతి మీద గీచిన గిరి మాదిరిగా ఉంటుంది. ఇది కొంతకాలమైన తర్వాత మాసిపోతుంది. 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు అక్కడక్కడ కొండల్లో గీర్చింది అద్భుతం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మాసిపోతుంది. ఆ క్రోధం అనేది కొంతమందిలో రజోగుణానికి సంబంధమైనటువంటిది, కొంతకాలం అయిన తర్వాత మాసిపోతుంది. ఎవరో బంధువులు వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, ఒకరికొకరు కుస్తీలు పట్టింటారు, జుట్లు పట్టుకుని ఉంటారు, ఎక్కడో ఒక విశేష సందర్భం పెళ్లి లో పేరు అంటారో, ఎక్కడో అయితే వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ కలిసిపోతారు కొన్ని సందర్భాలు. ఇది రాతి మీద గీసిన గీర లాంటిది, రజోగుణానికి సంబంధమైనటువంటిది. ఇంకొకటి ఉంది ఇసుక మీద గీచిన గిరి, అది చాలా సులభంగా కొంతకాలంలోనే వెళ్ళిపోతుంది. అది గాలి జోరుగా వచ్చిందంటే మూసేస్తుందని కొంతమందిలో కోపం వస్తుంది. ఏమో ఒక వారమో 15 రోజుల్లో ఏమో ఉంటుంది, తర్వాత చల్లబడిపోతుంది. సత్వగుణ సంబంధమైనది. ఇంకొకటి ఉంది నీటి మీద గీచినటువంటి గీత మాదిరిగా, నీటి మీద గీచుకుంటూ పోతే వెనక నుంచి మాయమవుతూ పోతుంటుంది. ఎంత గిరి గిసిన మాయిపోతాడు. శుద్ధ సత్వగుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు కోపం క్షణం అట్లా వస్తుంది అట్లే మాయమైపోతుంది. మహాత్ముల్లో ఉంటుంది, దైవాంశ సంభూతుల్లో ఉంటుంది ఇటువంటి కోపం. కోపం లేదని చెప్పొద్దండి, మహాత్ములకు వస్తుంది. ఎప్పుడు క్షణం అట్లా వస్తుంది అట్లా పోతుంది. అందుకే మహాత్ములు ఏమన్నారు, ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే ఘటికాద్వయం అఘమేశ్యాద అహోరాత్రం ఆతిష్టే మరణాంతకం. ఉత్తమే క్షణ కోపస్య, ఉత్తమంలో క్షణం అట్లా వస్తుంది అట్లా పోతుంది. మధ్యమే ఘటికాద్వయం, మధ్యంలో రెండు రెట్లు ఉంటుంది. అధమంలో ఒక రాత్రి ఒక పగలు 24 hours ఒక దినంలో పోతుంది. వాడు అధముడు వాటికి ఇంకా కరణ అధమాధముడు ఉన్నాడు. పాపిస్తే మరణాంతకం సత్యవరం వాళ్ళ కోపడు. కొంతమందికి లోపల మనసు బాగుంటుంది, పైన బుస కొట్టుంటారు అంతే. లోపలేం బాగా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లు వాళ్ళ కర్తవ్యంలో ఉంటారు. ఆ డైలాగ్స్ ఆ మాటలు లేకుండా నచ్చలేదు వాడు. ఆ దర్పం చూపల్ల హృదయంలో ఉండదు. పాప హృదయంలో ప్రేమ ప్రీతి అంతా ఉంటుంది. వాళ్ళు అతిగా ప్రేమగా మాట్లాడితే చాలా డేంజర్. కొన్ని సందర్భాల్లో వచ్చి తల మీద కూర్చొని నాట్యం చేస్తారు. అందువల్ల అప్పుడు బుస కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, తప్పని కాదు. మహాత్ముల్లో క్షణకోపం, ఈ క్షణకోపం కూడా చాలా డేంజర్ అని అంటారు. అది ఏం చేస్తుందో, మహాత్ముల కోపం వస్తే ఉంటుందా? మా స్వామిలు అనేవాళ్ళు, ఉసురు లేని తిట్టి ఇసుమంత ఊదిన ఇనుము లోహమెల్ల భస్మమవును, పెద్దలు పెనుమెంటలేనేవా అంటుంది. చాలా సార్లు చెప్తుండ్రు, పనికిరావున్నటువంటి ఆ తిట్టిని గాలి కొడితే ఇనుము లోహము అంతా భస్మం చేస్తున్నది. పెద్దవానికి కొంచెం మహాత్ముని కోపం వస్తే పెనుమెంటలిగాయవ. గురువు కోపం వస్తే రక్షించేవాడు ప్రపంచంలోకి లేదు, ముల్లోకాల్లో కూడా లేదు. నరముని దరియ నృపకాయవను, నృపముని దొరే హరకాయవను, హరముని దొరే గురువు కాయవను, గురుముని దొరే కాయవడి ఆరు ఇల్ల. నరముని దొరే నృపకాయవను, రాజుకు కోపం వస్తే దేవుడు క్షమించగలడు. హరముని దొరే గురువు కాయవను, ఆ దేవుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు ముని దొరే కాయవడి ఆరు ఇల్ల, వానికి ఏమైనా కోపించేందుకంటే దేవుడు లేదు, ఎవడు లేదు, ఎవడు రక్షణ చేసే సాధ్యమే లేదు. సుప్రీంకోర్టు అది అయిపోయాడు. చిన్న కోర్టులో ఏమైనా, చిన్న తాలూకు కోర్టులో ఏమైనా జరిగితే అది సాధ్యం కాలేదంటే ఇంకో కోర్టుకి వేస్తారు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోతుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవచ్చు. అక్కడ కాలేదంటే హైకోర్టుకు పోవచ్చు. హైకోర్టులో కాలేదు అంటే సుప్రీంకోర్టు పోవచ్చు. అది అది లాస్ట్, ఇంకా ఏ కోర్టు లేదు. మీరు సుప్రీంకోర్టు ఏదంటే గురువే, ఇంకా దేవుడు కూడా కాదు, సుప్రీంకోర్టు గురువే. వానికి రేగిందంటే క్లియర్. మా గురుదేవుల జీవిత చరిత్రలో, జీవిత విశేషాల్లో ఇటువంటి ఎన్నో సంఘటనలు జరిగిపోయినాయి. వాళ్లకు కోపం వచ్చేది క్షణమే. ఆ క్షణములో ఎంతో మందికి ఆశీర్వాదాలు దొరికినాయి, ఎంతో మంది శాపాలు దొరికినాయి. ఒకసారి ఒక శిష్యుడు అవసాన దశలో ఉన్నాడు. ఆయనకి ఏమో తెలిసిపోయింది, ఇట్లా టైంకి వెళ్ళిపోతాను. స్వాముల వారికి పిలుపు పంపించినారు, స్వామి మీరు రావాలా, నా టైం దగ్గరకు వచ్చింది, నేను పోతున్నాను. స్వామి శిష్యభక్తాలు అంతా కలిసి పోదాం, శిష్యుడు సస్తాడంటే ఏ గురువు పోవాలి కదా, పోయినాడు. వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదలు లేవు అక్కడ. ఆ శిష్యునికి శిష్యులు ఉన్నారు, స్వామి శిష్యునికి శిష్యులు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ ఆనందంలో పడిపోయినాడు, నా గురువు వచ్చినాడు కదా, ఆయనకి ఎత్తు చూడాలా, ఏం చేయాలని అంత మర్చిపోయినాడు, అజ్ఞానంలో పడినాడు. గురువు చూశాడు, నవ్వుకున్నాడు, సరలేదు, సరే ఆ క్షణం దగ్గరకు వస్తా ఉంది. గురువు చూశాడు, దగ్గరకు వచ్చింది, ఆ క్షణం కోపం వచ్చేసింది. నువ్వు సచ్చలేదు ఆ టైంకి అని, అయ్యో నాకు అయిపోయింది, తెలిసిపోయింది, సచ్చలేదు, బాధపడుతూ సాగాలి, మీరు ఇప్పుడే రాను, ముందు వస్తుంది వచ్చావు. ఎంత ఎంత ఒక మాట, పెద్దలు ఉసురమన్న పెనుమెంత లేదా ఏడొస్తుంది చావ. ఆ దేవుడు చెప్పిండు వచ్చి నేను సంపదన ఆ టైంలో అని, గురువు ఇంకా లేనప్పుడు ఇంకా టైం ఉంది, నువ్వు బాధపడుతూనే సార్, ఒక్కొక్క మీట్ ఒక్కొక్క మీట్ వివేకం చేత ఆలోచన చేసి ఆ క్రోధాన్ని నాశనం చేసుకుని శాంతాన్ని పెంపొందింప చేసుకునేదానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. దీనికి అంత మూలం ఎక్కడంటే కామం. కామం నుంచి భయం వస్తుంది, భయం నుంచి క్రోధం వస్తుంది. కామాన్ని భయాన్ని క్రోధాన్ని జయించాలి. ఇంత రాజభయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే, అప్పుడు గొప్ప మునిగా తయారైపోతాడు. ఈ భయం ఎక్కడ వచ్చే మధ్యలో భయం కూడా వస్తుంది. ఎప్పుడైతే వస్తువు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందో, ప్రీతి ప్రేమలు ఎక్కువ ఉంటుందో, ఆ వస్తువుకి ఏం తొందర కలుగుతుందో అని భయం కలుగుతుంది, సహజమే. చూడండి, మనమంతా ఇక్కడ చేరుకున్నాం, గురు పూజలు చూసినాము, భార్య బిడ్డలతో వచ్చినామనుకోండి, పూజలు జరుగుతున్నాయి, ఉపన్యాసం జరుగుతుంది, పూజలు జరుగుతాయి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అంతా వచ్చింటారు, పద్దెనిమిది పక్కింటోళ్ళు వెళ్ళిపోయినారు ఇంటికి. మేము అంత ఆనందంగా ఉన్నాం, తర్వాత చూసుకుంటాం మా పాప లేదు, ఎక్కడ పోయిందా పాప, పాప పిల్లడో ఎక్కడ పోయినా, ఇది అడవి వెతుకుతాం, అక్కడ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ చూడండి, మైక్ లో చెప్తాం, ఇది పిల్లలు కనబడలేదు, ఎక్కడ పోయినా చూడండి చూడండి చూడండి, ఎలా పోయింది, సరే ఇంటికి పోయి పోయి డిపార్ట్మెంట్ లో తెలుద్దాం అని చెప్పి ఇంట్లో పోతే పక్కింట్లో పిల్లలు ఎదుర్కొంటూ చూస్తున్నాం, ఇక్కడ ఉంటుంది ఎక్కడ నుంచి వస్తుందని అడుగుతాం. ఎంటి వాళ్ళు వచ్చి వాళ్ళ జట్టులో వస్తాయి, బుద్ధి ఉండలేదని వెంటనే కొడుతున్నాం, అంత వెనుకి వెనుక వస్తున్నాం, చేసి తీసుకుంటాం. మొదట కామం, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది మాకు, ఆ వస్తువుకి ఏం తొందర కలుగుతుందో, ఆ పిల్లవానికి ఏం తొందర కలుగుతుందో, ఏమైపోతాడో, భయం వెంటనే ఉంది. మళ్ళా ఆ వస్తువు దొరికిన తర్వాత వెంటనే క్రోధం వస్తుంది. దీనంతటికీ మూలం కామమే. ఈ వస్తువులను అంతగా ప్రేమతో చూస్తున్నాం, ప్రేమిస్తున్నాము, ఈ ఎడబాటు జరగకూడదు జరగకూడదు అని చూస్తున్నాము, కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. అంతా దైవేచ్ఛ, అంతా గురువు ఎలా పెట్టి అలా కానీ, అంతా గురువుకి వదిలేస్తాం అనే భావం ఎప్పుడైతే వస్తుందో ఏమి రానే రావు. స్వామి రామ్ చెప్తా బ్రహ్మాండ ఉపన్యాసం ఇస్తున్నారు, మధ్యలో వృత్తిచ్చి టెలిగ్రామ్ ఇస్తారు, చూస్తారు లక్ష లోపలికి మళ్ళీ ఉపన్యాసం స్టార్ట్ చేస్తారు. ఉపన్యాసం అంత అవుతుంది, భక్తులంతా వచ్చి స్వామి మధ్యలో మీకు ఏం టెలిగ్రామ్ వచ్చింది, ఏం చూసింది, ఏమి ఏమీ లేదు, ఏం స్వామి ఏం జరిగింది, నా కొడుకు చనిపోయినాడు. అవును, ఒక కొడుకు ఉన్నా నాకు, వాడు చనిపోయినాడు. స్వామి నీకు బాగలేదా, నీకు దుఃఖం రావా, ఎందుకు దుఃఖపడాలి, పుట్టింది చావక మానదు, ఇప్పుడున్న 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత చనిపోవాలి, దైవచ్చి ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా కాబట్టి వెళ్ళిపోయింది, దానికి చింత చేసేది ఏముంది, చింత చేసిన అది తిరిగి వస్తుందే, దాన్ని రక్షించుకునే శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయా, లేదన్న కూడా చింత చేసే అవసరం ఏముంది, అంతా దైవేచ్ఛ, ఆ దైవం యొక్క లీల అది, ఏ రీతిగా నడిపిస్తాడో నడిపిస్తున్నాడు, సాగిపోయింది, దుఃఖానికి అవకాశమే లేదు ఇక్కడ. కాబట్టి దీనికి మూలమైనటువంటి కామం, ఆసక్తి, వస్తువుల మీద ఆసక్తి తగ్గిస్తూ రావాల. ఎప్పుడు తగ్గుతుంది వస్తువుల మీద ఆసక్తి అంటే, సజ్జనులతో సహాసం చేస్తూ ఉంటే వైరాగ్యం వస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. వ్యామోహం లేకుండా చేస్తుంది సజ్జనులతో సహవాసం. నేను 2 రోజులు అడిగినాను, నిన్న టైమింగ్ క్లాస్ చాలా మంది అడిగినాను, మీ భార్య బిడ్డలో మీ వ్యవహారాలు జ్ఞాపకం వచ్చినాయా అని, అది గొప్పగా జ్ఞాపకం రాలేదు స్వామి అన్న, కోపం పడవద్దండి, నా భర్త నా తల్లియే తల్లిదంట, నాకు అనుకోలేదంట అని చెప్పి మీరు కోపడారు. నేను చాలా మంది అడిగినండి, ఆ జ్ఞాపకం రాలేసి ఎంత ఆనందం స్వామి, ఇట్లో 10 రోజులు అంటే ఎంత బాగుంటుంది, ఇట్లే 10 రోజులు అంటే కట్లు పట్టుకొస్తారా అని, 2 రోజులు అని చెప్పి చెప్పినారు, ఫోన్లో పర్వాలేదు అని చెప్పి చెప్పినారు, అదే ఇంకా కాళ్ళ మీద 15 రోజులు టైమింగ్ ఉందంటే మీకంటే మనం కట్లు తీసుకుని వాళ్ళే తింటారు. ఒకప్పుడు ఏం జరిగిందంటే, భారతీయ ఉన్నటువంటి పెద్ద కవి, చాలా బ్రహ్మాండంగా కవిత్వం రాసేవాడు, అందరూ మెచ్చుకునేవాడు, చాలా అద్భుతంగా రాసేవాడు, ఆయన తండ్రి మాత్రం చాలా తిట్టేవాడు, మాకే పనికి రాడు, ఏం రాస్తావాడు, తల కైతుండానే వస్తుంది. చాలా బాధ ఇది, చాలా పెద్ద పెద్ద పండితం ఒప్పుకుంటున్నారు ఆయన కవిత్వం చూసి. అయితే తండ్రి మాత్రం చెప్తున్నాడు, ఎప్పుడూ తిడుతున్నాడు. ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు చూస్తున్నాడు. చివరికి నిర్ణయం చేసుకున్నాడు, నా తండ్రి నలుగురు ముందు నన్ను ఇంత అవమానం చేస్తున్నాడు, నా తండ్రిని చంపేయాలి. వాళ్ళొక్కరు లేకుంటే ప్రపంచంలో ఉండే వాళ్ళంతా నా కవిత్వం మెచ్చుకుంటారు, వాళ్ళని చంపేస్తానని చెప్పి ఒక రాత్రి భోజనాలు అంతా అయిన తర్వాత కత్తి పెట్టుకుని సిద్ధంగా ఉన్నాను, నరకేస్తాను నా తండ్రిని. మరుగ్గా నిలబడ్డాడు. ఇంకా పండుకుంటారు, పండుకున్న తర్వాత పోయి నరకేస్తాను నా తండ్రిని. అంత క్రోధం ఆయనలో వచ్చేసింది. ఇంకా భోజనం అయిపోయింది. భారతి తల్లి తండ్రి గారికి ఆకు ఒక్క అందిస్తుంది, ఆకు ఒక్క నమలుకుంటూ కూర్చున్నాడు. అవును భారవి తల్లి అడుగుతుంది, ఏమండి భారవి ఎంత చక్కగా కవిత్వం రాస్తున్నాడు, మీరు చూస్తే ఎప్పుడూ తిడుతున్నారు ఆయన్ని, ఎందుకు అంత హింసిస్తారు ఆయన్ని, ఆ కవిత్వం బాగలేదా, మీకు నచ్చలేదా, పిచ్చిదానా, భారవి లాగా కవిత్వం రాసేవాడు ఎవడున్నారే, వాడు నా కుమారుడే, అంత అద్భుతంగా కవిత్వం రాసేవాడు ఎవడున్నాడు, మరి ఏముంది అని అడిగి అట్టి తిట్టారు మీరు. పిచ్చి గాని కుమారుని దగ్గర పొగడకూడదే, ఇప్పుడు పొగిడితే వాళ్ళు అహంకారం ప్రారంభమవుతుంది, రేపు నుంచి వాడు రాక్షసులంతా తప్పుడు కూతురు వెళ్తాయి, సరిగ్గా రాయడు, వాళ్ళ ముందు అట్లే ఉండల్లా, హృదయంలో ప్రేమ ఉంది. మరుగ్గా ఎంతమందితో నేను విని వాళ్ళు వాళ్ళని జన్మ పొగుడుతూ ఉంటే విని ఎంత సంతోషపడుతున్నాను తెలుసునా. భారాలుగా తీర్చుకుంటు చూడండి, చేతులు నడుగుతున్నాయి, పట్టుకున్నంత సంస్కృతి తండ్రి నేను, ఆ కనీళ్ళ నీళ్ళు వస్తున్నాయి, భరించలేక దాన్ని కింద పడేస్తాడు. ఏం శబ్దం అయిందని చూసి ఎదురుగా భారతి నిలబడ్డాడు. ఏం రైతు నిలబడ్డావాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు, నాన్న పరమ పాపి నేను, చెండాలుంది నేను, కన్న తండ్రిని చంపాలని ప్రయత్నం చేసింది నేను, అయ్యో నాయన ఏం జరిగిందిరా అంటే ఎంత చెప్తాను. ఒక్కొక్కప్పుడు క్రోధము ఎంత భయంకరంగా పనిచేస్తుంది మనిషిలు. అందువల్ల ఈ కోపాన్ని, ఈ క్రోధాన్ని అణుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇంత చెప్పినప్పటికీ కొంతమందిలో మార్పు రాదు. వాళ్ళే అంటారు, మేము యూన్ డిపార్ట్మెంట్ స్వామి మాకు ఇచ్చి పెట్టండి, కొంతమంది రాయల డిపార్ట్మెంట్ స్వామి పోనీ ఒక రెండు మూడేళ్ళు పోనీ చూస్తాము. లౌకిక మనస్సు ఒక మొసలి లాంటిది, ఏంటారు మొసలి వీపు లాంటిది, వీపు చూడండి, వీపుతో ఎంత కత్తితో కొట్టినప్పటికీ ఆ మొసలి సచ్చలేదు, దాని చర్మం అంత ఇదిగా ఉంటుంది. ఆ మొసలిని చంపాలంటే కడుపుకి కొట్టలేసి, అదే రీతిగా ఎంత ఉపదేశం పై పై చేసినప్పటికీ అది లోపల పోదు, అది అది హృదయాన్ని కాపంలో అక్కడ పరివర్తన రావాలి, అప్పుడే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. మళ్ళీ మరి కామక్రోహాలు మనిషిని సదా కాల్చి వేస్తున్నాయి, దీన్ని ఆపేదానికి మీ దగ్గర ఏమున్నాయి, ఏమైనా ఉందా? కామక్రోహాలు అన్నటువంటి భయంకరమైనటువంటి అగ్ని కాల్చి వేస్తుంది ప్రతి మనిషిని, దీన్ని ఆపేదానికి ఏముంది మీ దగ్గర? దీన్ని ఆపేదానికి సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ అనే జలం సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది తప్ప వాటిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇది ఒక్క మాట చెప్పి ఈ క్రోధాన్ని ముగించేస్తాను. క్రోధం ఒక్కొక్క సందర్భంలో భయంకరంగా పనిచేస్తుంది అని చెప్పాను. తన ఆత్మీయులు, తన దగ్గరి వాళ్ళు, తన సన్నిహితులు అనే విచక్షణ జ్ఞానం లేకుండా తాను ఎంతో ప్రేమించే వ్యక్తులను కూడా నాశనం చేసేదానికి ఈ క్రోధం ఒక్కొక్కప్పుడు పనిచేస్తుంది. దాన్ని అణుచుకున్నవాడే మహాత్ముడు అవుతాడు, దాన్ని విజృంభింప చేసుకున్నవాడే రాక్షసుడు అవుతాడు. వివేకము చేత అర్థం చేసుకుని కోపాన్ని నాశనం చేసుకుని ఆ శాంతాన్ని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉపన్యాసం ముగించేస్తాను. ఒక రాజు వేటకు పోతాడు, చాలా అలసిపోతాడు, ఒక పర్ణ కుటీరానికి పోతాడు, ఒక ఋషి ఉంటాడు, ఆతిథ్యం ఇస్తాడు, చాలా సంతోషపడతాడు రాజు. అలసట తీరిన తర్వాత, స్వామి నేను ఇంకా నా రాజధానికి బయలుదేరుతున్నాను, సరే నాయన పోయేదా, మంచి జరిగినప్పుడు స్వామి నా బంధువులకు నాకు నా ప్రజలకు మీరేమైనా సందేశం ఇస్తారా? ఈ సందేశాన్ని నేను వినిపిస్తాను. ఋషి ఆలోచన చేస్తాడు. రాజా ఒక్క మాటలో చెప్తాను, నిదానమే ప్రధానం, క్రోధం మానకు. ఇంత చెప్తాడు, నిదానం ప్రధానం, క్రోధం మానకు. సరే స్వామి అని చెప్పి దాన్ని ఒక చిన్న ఆట మీద రాసుకుంటాడు, టాటాక్ మీద రాసుకుంటాడు. నిదానం ప్రధానం, క్రోధం మానకో మొరలో పెట్టుకుంటాడా, గురువు మీద వచ్చేస్తాడు. చాలా ఆలస్యంగా వచ్చి చేరుకుంటాడు. రాత్రి 12 గంటలు ఏంటండి, ఇంకా తన పడగదికి వస్తాడు పండుకుందామని చెప్పి. అక్కడ వచ్చి చూస్తాడు ఒక పురుషుడు తన భార్య ఒకే మంచం మీద పండుకున్నాడు. పురుషుడు ఒకవైపు పండుకున్నాడు, తన భార్య ఇంకొక వైపు తిరిగి పండుకునేది. అప్పుడు రాజు యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది, భయంకరమైనటువంటి క్రోధం లోపల ప్రవేశించింది. వాళ్ళిద్దరిని నరికి పారేస్తామని చెప్పి వర నుంచి కట్టి తీస్తారు బయటికి. ఆ వరల నుంచి ఆ ఆట కింద పడుతుంది. అది దాన్ని తీసుకుని చూస్తారు, నిదానం ప్రధానం, క్రోధం మానుకో. కిటికీలు ఎదిగించాడు కత్తితో. రెండేట్లేస్తే అక్కడొకటి ఇక్కడ పడితే క్లీనర్. ఆ దెబ్బ రాజు దెబ్బ, మరి ఎవరు దెబ్బ కాదు. దాంట్లో ప్రవేశించి భయంకరమైన రాక్షసుడు ప్రవేశించినాడు, మానవుడు కాదు, క్రోధం అనే రాక్షసుడు ఉన్నాడు లోపల. రెండు దెబ్బలతో క్లీనర్. అయితే వివేకం ఉంది, ఆ ఋషి యొక్క సందేశం ఉంది, చూశాడు. ఆహా, నిదానం ప్రధానం, క్రోధం మానుకో. కత్తిని అట్లే వరలో పెట్టుకున్నాడు. ఇద్దరిని లేపాడు. అక్కడ రాజును చూస్తున్నారు, ఇద్దరు గడగడలాడుతున్నారు. ఏం జరిగింది చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తాడు. కోపం దిగమింది. అంతకు ముందు జరిగిన సంఘటన రాజు అడుగు తేలిపోయాడు. మంచాన్ని అలంకారం చేయండి, రాజుగారు వస్తారు, ఇంకా విశ్రమిస్తారు అని చెప్పి అలంకారం చేస్తున్నారు సేవకుడు. బాగా అలంకారం చేశాడు. చేస్తూ చేస్తూ ఒక ఆలోచన మనసులో వస్తుంది, ఆహా, రాజు జీవితం ధన్యమైనటువంటిది, ఇంత మెత్తగా ఉన్నటువంటి పరుపు మీద పండుకున్నాడు రాజు. ఎన్నో సంవత్సరాల నుంచి అలంకారం చేస్తున్నాను, ఇంకా రాజు వేటకపోయినాడు, వచ్చేది ఉంచేపోతుంది ఏమో, నేను కొంచెం అట్లు పండుకొని చూస్తే ఎంత బాగుంటుందో ఏమో. చూస్తాడు బయట తలుపులు జరుపుకొని చూస్తాడు, ఎవరు రాలేదు. జస్ట్ అట్లు పండుకున్నాం కొంచెం సేపు అని చెప్పి ఆ మెత్తగా ఉండే పరమేమో మెత్తగా వచ్చి పండుకుంటాడు. మెత్తగా నిద్ర వచ్చేస్తాడు, అట్లా పెరిగి పండుకునేసి మీరు ఆ రీతిగా ఉంటుంది మంచం ఆ పరపు. చాలా మంది చేప మీద నిద్ర రాదు, అలా ఉంటుంది. ఇందులో బాగా ఆ ఫోన్ దేశం మీద పండుకుంటారు, అక్కడ పండుకుంటే జంప్ చేయాలి, అది అటు జంప్ చేస్తే అటు వాళ్ళు జంప్ చేయాలి, హాయిగా పండుకొని ఉంటారు. శిష్యులు చెప్తున్నాం చేపను ప్రాక్టీస్ చేయండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడ టూర్ పైన ప్రజీత నాకు ఇట్లు పొరుగుతుంటారు, ఇట్లు పొరుగుతుంటారు, రాత్రి నిద్ర రాదు. అలా ఎప్పుడు ఏంది, ఎప్పుడు చేప మీదో ఈట్ చేప మీదో దూని మీద నీళ్ళ మీద పండుకొని సేవకుడు పోయి అంత బ్రహ్మాండం మెత్తగా ఉండే పడ మీద పండుగ చూడాలంటుంది. అట్లా కనిపించుకుని ఉన్నాయి, చూడు రాలేదు. రాత్రి 10 గంటల దాకా రాణి ఎదురు చూసింది, ఎదురు చూసింది, ఎవరు రాలేదు, రాజు రాని రాలేదు. సరే ఎక్కడైనా నిలబడిపోయినారు ఏమో, ఉదయం వస్తారా ఏమో, ఎందుకు పండుకో నేను చూసేయాలి అని చెప్పి ఆమె తన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ వాడగా లైట్లీకి లేదు, చిన్నగా దీపం అంటిస్తుంది, చిన్నగా దీపం అంటిస్తుంది. చూస్తే ఒక మనిషి వచ్చి ఊరికి పండుకున్నాడు, దూరం నుంచి చూసింది. అయ్యో ఎరిచి వచ్చినారేమో రాజుగారు వచ్చి పండుకొనేసినారు, అంతగా వేటకు పోయి అలసిపోయి వచ్చినారు, నేను ఎందుకు నిద్ర లేకుండా పాప ఎందుకు డిస్టర్బ్ చేయమని చెప్పి ఈ పక్క వచ్చి ఊరికి పండుకొనింది పాప. అంతే జరిగింది కదా, ఏ పాపమో తెలియదు ఇద్దరికి. అమాయకులు ఈ విషయంలో గడగడలాడుతున్నారు. రాజుకు ఈ విషయం తెలిసి ఆ కాట్యాకులు కన్ను తట్టుకుంటారు, రెండు ప్రాణం నిలబెట్టింది. అది లేకుండా పోయితే ఆ ఆవేశంలో ఆ క్రోధంలో సర్వనాశనం అయిపోతుంది. ఎంతో ప్రీతిగా ప్రేమించే వ్యక్తులను కూడా చేతులా నాశనం చేసుకుంటుంది. కాబట్టి క్రోధం చాలా భయంకరమైంది, క్షణమోరిస్తే గుణమోరుస్తుంది అంటారు కదా. క్రోధం వచ్చిన తర్వాత కొంచెం ఓపుకు పెట్టండి, రెండు నిమిషాలు ఎవరు ఎదురులాగా ఊటే కొట్టారు, ఎవరు తిడుతుంటారు, ఇద్దరు కొట్లాడుతుంటారు, ఏ అంటే ఏ అంటే ఉపాయం పడతారు, ఏ ఇంకా పట్టుకోరు, ఊరికి చేతులు పెట్టుకుని రెండు నిమిషాలు నవ్వుతాయి బా, అరిగి అరిచి 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 కుక్క ఇంకే మరుగుతుంది, మరుగు 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 ఊరికే పోతుంది. ఏదో పార్టీలో ఈ పార్టీలోనూ ఆ పార్టీలోనూ ఓపిక రావాలి, శాంతం ఉండాలి. ఈ శాంత గుణాన్ని మనమంతా మన నిత్య జీవితంలో దీన్ని పెంపొందింపజేసుకొని క్రోధాన్ని నాశనం చేసి జీవితాన్ని ధన్యవాదం చేసుకోవాల్సి ఉంటుంది. మీరంతా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ రాక్షసుని దూరంగా ఆరదోలి శాంతం అనే పెద్ద గుణాన్ని మీలో ప్రవేశింపజేసుకుంటారని, దాని నుంచి మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.